యజ్ఞంలో తప్పనిసరిగా వేద పఠనం జరగాలి, ఉపనిషత్తుల పఠనం జరగాలి, పురాణములు జరగాలి. పురాణములు, ఇతిహాసములు, వేదములు ఇవేమీ లేకపోతే యజ్ఞం కాదు. అందుకే మనకి వామన చరిత్రలో కొంతమందితో వేద పఠనం చేశాడు, కొందరితో ఉపనిషత్తులు చదివాడు, కొందరికి పురాణాలు చెప్పాడు, కొందరికి ఇతిహాసాలు చెప్పాడు, కొందరితో ఛందస్సును గోష్ఠి చేశాడు అని ఉంటుంది వామనుడు చేసిన పనుల్లో. ఇందులో ఏది లేకపోయినా ఉపయోగం లేదండి. అందువల్ల ఈ మధ్యన ఎవడబడితే వాడు పురాణాలను తిట్టడం లేదా ఇంకో వేదాలను తిట్టడం, ఇదంతా పిచ్చి. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం అని ఆది శంకరాచార్యులు వారిని స్తుతిస్తూ ఆయన శృతి అంటే వేదములు, స్మృతి ఉపనిషత్తులు, పురాణానాం పురాణములయందు ఆలయము, వీటన్నిటికీ నిలయం అంటే ఆయనలో ఇవన్నీ ఉన్నాయి. ఆయనలో వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణములు ఉన్నాయి. ఇన్ని తనలో ఇముడ్చుకోవడం వల్ల ఆయన జగద్గురు అయ్యాడు. ఇవేమీ లేకపోతే వాడు జగద్గురు కాదు, వాడు సన్యాసి కాదు, సన్యాసి. సన్యాసికి సన్యాసికి తేడా, యావత్తూ తేడా. సన్యాసికి యావత్తు ఉంటుంది కదా, సన్యాసికి యావత్తు ఉండదు. యావత్తూ తేడాయే. అందులో ఈ యావత్తూ పోయినట్టే అసలు సన్యాసికి సన్యాసికి పెద్ద తేడా ఉందిలేండి. అందరినీ వదిలేసి అడవికి వెడితే సన్యాసి, వీడు పరికిరాడ్రా అని అందరూ వదిలేస్తే వాడు సన్యాసి. తాను ఇతరులను వదలాలి సన్యాసి, తనను అందరూ వదిలేస్తే వాడు సన్యాసి అనమాట. ఇప్పుడు సన్యాసులు ఎక్కువైపోయారు, వీళ్ళ వల్లే దేశం అంతా పాడైపోతుంది. లేకపోతే శివుని తిట్టి విష్ణువుని పూజించడం, విష్ణువుని తిట్టి శివుని పూజించడం అంటే అది సన్యాసి లక్షణం కాదు, సన్యాసి లక్షణం, దొంగ సన్యాసి లక్షణం అని నేనం లేదు, వ్యాసుడు చెప్పాడు అండి. మళ్ళీ అది కూడా ఆయనే చెప్పిన మాట. ఇవన్నీ కలియుగం యొక్క లక్షణములు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పురాణములు, శృతులు, ఇతిహాసములు ఇవన్నీ పఠించటానికి విశ్వామిత్రుడు, జమదగ్ని మొదలైన వాళ్ళు ఏర్పాట్లు చేశారు. అందులో దుర్వాస మహర్షి కూడా వచ్చాడు, ఆయన వేదం చదివాడు. గోభీరుడు ఇందాక మీకు ప్రారంభంలో చెప్పారు కదా, ఆయన సామవేద పండితుడు, ఆయనకి సామవేదాన్ని ఇచ్చారు. ఆయన ఆయన శిష్యులు ఋగ్వేదం యజుర్వేదం అయ్యాక సామవేదం చదివేవారు, అది అయ్యాక ఉపనిషత్తులు తక్కిన వాళ్ళు చదివారు. పురాణములు జమదగ్ని చెప్పాట ప్రత్యేకంగా, పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షి అంతటి వాడు పురాణములు చెప్పాడు, ఆయనే పురాణములు చెప్పాడని దేవీ భాగవతంలో తృతీయ స్కంధంలో ఉంది. మళ్ళీ అక్కడ ఎక్కడ కాదు, దేవీ భాగవతం మూడో స్కంధంలో కదా ఇది. దానినే ఒక పంచశతిలో చిన్న శ్లోక రూపంలో చెప్పాడు. రోజు అన్ని అయ్యాక పురాణం చెప్పేవాడు ఆయన. ఆయన అమ్మవారి చరిత్ర చెబుతూ ఉంటే ఆహా వినేవాళ్ళు తలలు ఊపి ఆనందంతో పరవశులైపోయేవారు, తమను తాము మరిచిపోయేవారు. మధ్య మధ్యలో ఆయన మధురమైన కంఠంతో అమ్మవారి మీద గీతాలు కూడా పాడేవాడు. ఇలా యజ్ఞం జరిగింది. ఇంకొక రోజు గడిస్తే పూర్ణాహుతి అయిపోతుంది. అనగా ఒక రోజున గోభిల మహర్షి సామవేదాన్ని గానం చేశాడు. ఆ పూట ఆయన కర్మయోగం వల్ల ఆయాసం వచ్చింది. ఆయాసాన్ని ఎవడ ఆపగలుగుతాడు? ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములను అదుపులో పెట్టడం అంత తేలిక కాదు. ఏదో ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే మధ్య మధ్యలో ఆయాసం వల్ల ఒక చోట ఆపలిస్తే ఒక చోట ఆపుతాం. ఆ పాట పాడుతూ దేవీ దేవన లీవే అన్నాడు అనుకోండి, అక్కడ కర్మగారు ఆయాసం వస్తే దేవీ దీవన అని ఆపి లీవే అంటాడు. ఏం చేస్తాం, అది ఆయాసం, వాడు కావాలని చేసింది కాదు. పాయసం ఎక్కువ తినేసి ఉంటాడు మధ్యాహ్నం, అది ఆయాసం అయింది. దాంతో ఒక చోట ఆపలిసింది ఒక చోట ఆగుతుంది. అలాగే సామవేదంలో ఒక మంత్రం దగ్గర స్వరం తప్పింది, అక్కడ రెండు మాత్రలను ఉచ్చరించవలసిన చోట ఒక్క మాత్రే ఉచ్చరించాడు. దాంతో ఈయనకి కోపం వచ్చేసింది ఈ దేవదత్తుడికి. ఈ యజమాని పండితుడు అని చెప్పాను కదా, ఈ యజ్ఞం చేసేయని కూడా బాగా చదువుకున్నవాడు వేద పండితుడు. ఈ పాండిత్యం ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు అహంకారంతో అవతలను తిట్టడం మొదలు పెడతారు. ఒక్కోసారి ఉచ్చారణలో లోపం వస్తే అయ్యా లోపం వచ్చిందని చెప్పచ్చు, కానీ తిట్టడం ఎందుకు? ఆయన సామవేదంలో శబ్దోచ్చారణలో లోపం రాగా, అంటే స్వరభంగం కాగానే కోపం వచ్చి రే రే మూర్ఖ శఠశ్చత అన్నాడు. ఒరే మూర్ఖుడా, శిఠుడా అంటే మొండిపీరుగా, నేను పుత్రులు కావాలనే కోరికతో యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞంలో వేద పఠనంలో స్వరభంగం చేస్తావా అని ఒరే అనేసాడు. పైగా మూర్ఖ అన్నాడు, పైగా మొండిపీరుగా అన్నాడు. గోభీరుడు పరమ పండితుడు, సామవేద పండితుడు, వాక్శుద్ధి కలిగిన వాడు, సహజంగా శాంతస్వభావుడే. కానీ మూర్ఖుడా అని నలుగురి మధ్యలో తననే ప్రత్యేకంగా తిట్టడంతో ఆయనకి మండిపోయింది. కాలప్రభావంతో ఆయనకి కోపం వచ్చింది. ఆ కోపంతో ఉన్నాడు, ఒరే నువ్వు యజమానివి, పండితుల్ని పెట్టుకుని వాళ్ళని గౌరవించడమే నీ కర్తవ్యం. ఒకవేళ ఏదన్నా మేము సొరభంగం చేస్తే ఆ పాపం ఎవరో మేమే అనుభవిస్తాం, నీకెందుకు ఇబ్బంది? ఎవడైనా ఉచ్ఛ్వాస నిశ్వాసములను అదుపులో పెట్టుకోగలడా? అప్పుడప్పుడు ఆయాసం వస్తుంది, ఎంత గొప్పవాడికైనా. అందులో యజ్ఞంలోంచి వచ్చే పొగ పీల్చడం వల్ల నాకు రవ్వంత తేడా వచ్చింది, సొరభంగం అయ్యింది. ఆ మాత్రమునకు నన్ను మూర్ఖ అంటావా? నన్ను మూర్ఖ అని తిట్టావు గనక ఇదే నీకు నా శాపం. నీకు ఈ యజ్ఞ ప్రభావంలో కొడుకు పుడతాడు, వాడు మూర్ఖుడు, వాక్శుద్ధి లేనివాడు అయిపోతాడు, తడబడుతూ మాట్లాడతాడు, వాడికి మాటలు సరిగ్గా రాకుండా అయిపోగాక అని శాపం పెట్టేశాడు. ఒక్క దెబ్బకి ఈయనకి అహంకారం దిగిపోయింది, ఎంత పెద్ద పొరపాటు చేశాను, మూర్ఖ అని అన్నాను, ఆయన నన్ను తిట్టేశాడు, శాపం పెట్టాడు అనుకుని వెంటనే కాళ్ళ మీద పడిపోయి, మహర్షి ఇంత ఘోరంగా శాపం పెడతావా, నన్ను క్షమించవా అన్నాడు. నేను యజ్ఞం ఎందుకు చేస్తున్నాను? సత్సంతానం కలగాలని, మంచి పండితుడైన కొడుకు పుట్టి నా వంశం నిలబెడతాడని, నేను చచ్చాక పిండ ప్రదానం చేసి నాకు సద్గతులు కలిగిస్తాడని ఆశతో నేను యజ్ఞం చేస్తే ఆశల మీద నీళ్లు తల్లేసావు కదయ్యా. అసలు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, కానీ సొంటయ్య అయిన కొడుకు పుట్టడంలో ఉపయోగం ఉంది. సంతానం లేకపోతే ఒకటే బాధ, కానీ ఆ కొడుకులు నడవలేక మాట్లాడలేక మోగవాడిగా ఉంటే ఆ బాధ తల్లిదండ్రులకు ఇంకంతా ఎంత కాదు. బాబోయ్ నీకు పుణ్యం ఉంటుంది, నన్ను అనుగ్రహించని ఏడ్చేశాడండి పాపం. ఆయన జాలిపడిపోయాడు, నాయన క్షణికోద్రేకంలో నువ్వు తిట్టావు, అదే ఉద్రేకంతో నేను నీకు శాపం పెట్టాను, మాట జారిపోయాను, వెనక్కి తీసుకోలేను. ఒక వస్తువుని పాడు చెయ్యగలం కానీ బాగు చేయలేము. నా శాపం అమోఘం, అది వ్యర్థం కాదు, దానివల్ల నీ కొడుకు సొంటగా పుడతాడు. కానీ ఆ శాపం 16 ఏళ్ల వరకే ఉంటుంది. 16 ఏళ్ళు వచ్చేదాకా స్పష్టత లేకుండా మాట్లాడుతూ మోగవాడిలాగా లేదా అస్పష్ట వాక్కుగా అజ్ఞానిగా ప్రసిద్ధికి ఎక్కుతాడు. 16 ఏట నా వరం వల్ల అతనికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మోగవాడిగా లేక సరిగ్గా మాట్లాడలేనివాడిగా ఉన్నవాడు ఎంతో బాగా పండితుడై అందరికీ ప్రవచనం చెప్పగలుగుతాడు. ఏదో సమయంలో వచ్చి శివకామేశ్వరి ఆలయంలో 18 పురాణాలు కూడా చెప్పగలుగుతాడు వాడు హో అన్నట్ట. అలా 16 ఏళ్ళు వచ్చాక బాగుపడతాడన్నా ఇతనికి ముఖం అంతా పాడైపోయింది, వివరణం అయిపోయింది, రంగు పాలిపోయింది. ఇంతే కర్మ అనుకున్నాడు పాపం. చూసారా, యజ్ఞం జరిగింది కానీ సంతృప్తి లేకుండా అయిపోయింది. 16 ఏళ్ళు సొంటయ్యైన కొడుకుతో తంటాలు పడాలంటే ఎంత బాధ అండి. ఆ తర్వాత ఎప్పటికో బాగుపడతాడు, నందూరాజా భవిష్యత్ అన్నట్టుగా. అందుకని ఖిన్నుడై ఇంకా యజ్ఞం పూర్తి చేసి దక్షిణలు ఇచ్చి పంపేశాడు, ఇంటికి వచ్చాడు. కొంతకాలానికి ఆయన భార్య యజ్ఞ ప్రభావంతో గర్భవతి కొడుకుని కన్నది. కొడుకు మాత్రం చాలా అందంగా ఉన్నాడండి చూడడానికి. వాడికి ఉతథ్యుడు, ఊ అంటే విష్ణుస్వరూపుడు, ఇతడు సందేహం లేకుండా విష్ణుస్వరూపుడు అవుగాక అని పేరు పెట్టాడు. ఏకాక్షరాలు చాలా గొప్పవి. దేవీ భాగవతం తృతీయ స్కంధంలో కాజేశాహ కురు కార్యాణి అంటుంది అమ్మవారు. ఈ కాజేశాహ అంటే ఏంటి, ఏంటి కాజేశారు అన్నాడు ఒకడు. కాజేశాహ అని ఉంటుంది, ఏం కాజేశారు ఏం కాజేశారని, అది తెలుగు కాజేయడం కాదు. క అజ ఈశ కలిస్తే క అజ కాజ, దానికి ఈశా కలిస్తే కాజేశాహ. క అంటే విష్ణువు, అజ అంటే బ్రహ్మ, ఈశ అంటే శివుడు, కాజేశాహ అంటే విష్ణు బ్రహ్మ శివులారా త్రిమూర్తులారా అని అర్థం అనమాట. అలాగే కేవలం ఉకారమునకు విష్ణువు అని అర్థం, అకారమునకు బ్రహ్మ అని అర్థం. అందుకే అజ్ఞానము అంటే బ్రహ్మజ్ఞానము అని కూడా అర్థం ఉంది. చూసారా శబ్దాల్లో ఎంత తేడా ఉంటుందో. అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం అని ఒక అర్థం, ఆ అంటే బ్రహ్మ కాబట్టి, అజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం అని కూడా అర్థం. నాకు ఒకప్పుడు అవధానంలో అజ్ఞానమే జనాడి బ్రోచు అంటే అవునండి, అజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం కాబట్టి బ్రహ్మజ్ఞానం ఎలాగో జనుల్ని కాపాడుతుంది కదా అన్నాం. ఆ ఊహ రావాలి మళ్ళీ మనకి. అందువల్ల ఈతడు తథ్యముగా అంటే తప్పక విష్ణుస్వరూపుడై ప్రసిద్ధికెక్కుగాక అనే ఊహతో ఉతథ్యుడు అని పేరు పెట్టాడు. వాడికి మాట సరిగ్గా వచ్చేది కాదు, బుద్ధిమాంద్యంతో పుట్టాడు శాపం వల్ల. సర్లే ఎప్పటికైనా బాగుపడకపోతాడా అనుకుని ఎనిమిదో ఏట వాడికి ఉపనయనం చేసి గాయత్రి మంత్రమును బోధించి పలకమంటే ఎంత గింజుకున్నా తానమంటే అనేవాడు కాదు పాపం. స్పష్టత లేదు, అదో విచిత్రంగా ఉండేది స్వరం. చచ్చి చెడి ఎప్పటికో కానీ వాడు మాట్లాడితే అర్థమయ్యేది కాదు. ఇంకా తల్లిదండ్రులకి పరవబాధ కలిగింది, శాపం ఫలించేసిందిరా బాబో, వీడికి స్పష్టత లేదు, వాక్శుద్ధి లేదు అనుకుని గురువుల దగ్గర చదువుకుంటే బాగుపడతాడేమోనని గురుకులంలో వేశారు. గురువులు అకారాంత పుల్లింగో రామశబ్ద అని నేర్పడానికి ప్రయత్నించారు. రానమంటే ఆ నోట్లోని మాట వస్తేగా రామాన్ లేక నానా యాత్రపడి లా లా అనేవాట. ఇంకా గురువుగారికి విసిగెత్తింది. ఒక నెలలాళ్ళు ప్రయత్నించి రామశబ్దమే నేర్పలేకపోతున్నాను, నీ కొడుకు పాఠం ఏం చెబుతాను, వీడిని ఒక్కడు గురుకులంలో పెట్టుకుంటే మిగతావాడు పాడైపోయేటట్టున్నారు, పైగా వీడికి రామశబ్దం నేర్పితే నాకు ఉన్న రామశబ్దం పోయేటట్టుంది, పట్టుకుపోండి టీసీ ఇచ్చేసాను అన్నాడు. స్కూల్లోంచి పంపేశారు. ఇంకేముంది, ఇంటికి వచ్చాడు వాడు. తండ్రి కొడుక్కి పాఠం చెప్పడానికి ప్రయత్నించి విసిగిపోయాడు. వాడికి ఏ భాష రాదు, ఏ శబ్దము ఉచ్చారణ చేయలేకపోతున్నాడు. అందుకని ఒకరోజున సహనం కోల్పోయి కోపం ఎక్కువైపోయి చీ దరిద్రుడు ఎందుకు పుట్టేవరా నువ్వు, నన్ను ఏడిపించడానికి పుట్టేవరా, నీలాంటి కొడుకు పుట్టడం కంటే చస్తే బాగుండేది అనేసాడు పాపం. అంటే పిల్లలతో ఒక స్థాయి దాటి పడలేకపోయినప్పుడు ఆ పిల్లల వల్ల బాధ ఎక్కువైపోతే అసహనంలో పోతే బాగుండు అనిపిస్తుంది. అది మనస్ఫూర్తిగా వచ్చింది కాదు, బాధ వల్ల వచ్చిన మాట. తండ్రికి ఎంత బాధ కలగకపోతే ఒరే పుట్టకుండా ఉన్నా బాగుండేది, చస్తే బాగుండేది కదరా, మమ్మల్ని ఏడిపించేస్తున్నావు కదరా, నా పాపం ఏ జన్మ పాపమో నీ రూపంలో వచ్చింది అని పాపం చాలా తీవ్రంగా నిందించేసరికి ఆ పూట ఈ కుర్రాడు తిండి తినలేకపోయాడు, మంచం మీద పడుకుని ఏడవడం మొదలుపెట్టాడు. ఏం చెయ్యను నేను, కిం కర్తవ్య మతఃపరం, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి, నేనేం చేయను, నేనేమన్నా కావాలని మోగవాడిగా పుట్టానా, అస్పష్టత కలిగిన మాటలతో పుట్టానా, ఎవరి పాపమో నే పూర్వజనంలో చేసిన పాపమో తల్లిదండ్రుల పాపమో నన్ను ఇలా పుట్టించింది, ఎక్కడికి వెళ్ళను, ఏమి చెయ్యను, ఏం చేస్తే బాగుపడతాను, గురువులు ఎంత ప్రయత్నించినా నా చేత రామశబ్దం చెప్పించలేకపోయారు, పోషించవలసిన తండ్రి చస్తే బాగుండినాడు, అమ్మకి నాన్నకి బాధ కలిగిస్తే కొండడం వల్ల ఉపయోగం ఏముంది, నా అపరాధం ఏముంది అనుకుని ఛీ ఇంకింట్లో ఉండకూడదు అనుకున్నట్టు. తల్లిదండ్రులకి ఎంత బాధ కలిగించడం కంటే ఊరు వదిలిపోతే బాగుండనిపించి రాత్రికి రాత్రి తలుపు తీసుకుని ఎవరికి తెలియకుండా పైసా కూడా చేతిలో లేకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు పాపవాడు. మధిర సుబ్బన్న దీక్షితుడు గారిని ఒక మహానుభావుడు అన్నాడు. ఒక అద్భుతమైన పద్యం రాశాడండి ఆయన. కొడుకులు కలుగుదాక ఒక కొన్ని దినంబులు చింత, నందనుల్వడమినాయువున్ బలము బుద్ధియు విద్యయు చాలకల్గగా, ఉడుగని చింత కల్గి తను నోలి భజం పని చింత, తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే. కొడుకులు పుట్టేదాకా పుట్టలేదని కొంతకాలం బాధపడతాడు, తీరా కొడుకులు పుట్టాక వీళ్ళకి ఆయు ఉంటుందా లేదా, ఆయు వచ్చిన తర్వాత శరీరం బలంగా ఉంటుందా దుర్బలుడిగా ఉంటాడా అని మళ్ళీ బెంగ. అప్పుడు ఆయువు బలము ఉన్నాక బుద్ధి ఉంటుందా లేదా, అమ్మాయి తెలివితేటలు కూడా వచ్చాయి, ఇప్పుడు చదువుకుంటాడా లేదా, ఈ తెలివితేటలు దుర్వినియోగం చేస్తాడా చదువుతాడా అని మళ్ళీ బెంగ. సరే ఏదో చదివాడు, మెడిసన్నో ఎడిసన్నో ఏదో ఒకటి చదివాడు. చదువుకున్నాక వీడికి మంచి ఉద్యోగం వస్తుందా లేదా, తీరా ట్రంప్ దెబ్బ ఏమన్నా తగులుతుందా, గ్రీన్ కార్డు వస్తుందా లేదా, దేశం అంటే వాళ్ళ దృష్టిలో అమెరికా ఇంకేది మిగతా దేశాలు కాదు, అంచేత గ్రీన్ కార్డు వస్తుందా లేదా, మంచి ఉద్యోగం వస్తుందా లేదా, తీరా ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు గొడవ పిల్ల మంచి పిల్ల వస్తుందా లేదా, ఇక పెళ్ళి బాధ ఇంకా అంత ఎంత కాదండి బాబు, అబ్బాయికి మంచి అమ్మాయి రావాలి, అమ్మాయికి మంచి అబ్బాయి రావాలి, అందరూ అలా ఉంటారా, ఆ తర్వాత పెళ్ళాన్ని ఎలా ఏడిపిస్తారో, ఏం గొడవలు వస్తాయో, పెళ్ళికి రెండు రోజుల వరకు బాగానే మాట్లాడుకుంటారు, ఏ క్షణంలో ఎప్పుడు ఎలా విడిపోతారో తెలియదు. ఈ మధ్యనండో ఫస్ట్ యానివర్సరీ చూసుకున్నామండి మా జీవితంలో, ఎంతో ఆనందంగా ఉందన్నారు దంపతులు వచ్చి, ఏడాది గడిపితే గొప్పట, ఆ లెక్కన మీరు ఎంత గొప్పవాళ్ళో, 25-30 ఏళ్ళు గడిపేశారంటే మీరు అసలు నా దృష్టిలో మహానుభావులు, ఆది దంపతులు అంటే వాళ్ళు, ఇప్పుడు ఆది దంపతులు లేరు, ఎంతసేపు వ్యాధి దంపతులు తప్ప. పట్టుమని ఏడాది కలిసి ఉండలేకపోతున్నారు. రోజు తిట్టుకోవడమే, తోసుంటా అంటే తోసుంటా అండమే. ఇంకా ఆ తర్వాత ఎవరి దారిన వాడు వెళ్ళిపోతూనే ఉన్నారు, ఎవరి పట్టుదల వాళ్ళదే. ఇప్పుడు పెళ్ళవుతుందా లేదా, అయ్యాక కలిసి ఉంటారా లేదా, సరే కలిసి ఉన్నాక తను నోలి భజం పని చింత, అయ్యో మా అబ్బాయి నన్ను చూడటం లేదు, లేకపోతే మా అమ్మాయి నన్ను చూడటం లేదు అని ఆ పిల్లలు తల్లిదండ్రులు చూడటం లేదని తల్లిదండ్రులు బాధపడతారు. ఈ విధంగా తండ్రికి ఎప్పుడూ చింత కలిగించే ఈ పుత్రులు మిత్రులు కాక శత్రులా అన్నారు. అందుకని తండ్రికి ఈ బాధ కలిగించడం కంటే పోతే మంచిది అనుకుని ఇంట్లో చెడిపోయేట పాపం. ఎక్కడి అయోధ్యానగరం, సరయూ నదీ తీరం నుంచి కాలినడకన హరిద్వారం వెళ్ళిపోయాడు. హరిద్వారమును మాయాపురము అంటారు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, హ్యవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిన అని స్కాందపురాణం చెబుతున్నది. అదే శ్లోకం యథాతథంగా కాశీఖండంలో ఉంటుంది, ఏది స్కాందపురాణంలో, మళ్ళీ పద్మపురాణంలోనూ ఉంటుంది. అయోధ్యానగరము, మధురానగరము, మాయా అంటే హరిద్వారము, కాశీ, కాంచీ, అవంతి అంటే ఇప్పుడు ఉజ్జయిని, ద్వారకాపురం, ఈ ఏడు మోక్షపురాలు. అందులో విష్ణువు వైకుంఠం నుంచి భూలోకానికి మొట్టమొదట దిగిన స్థలం కనుక హరిద్వారము అని గంగా తీరానికి పేరు వచ్చింది. గంగానది అక్కడ బాగా విశాలంగా ఉంది కాబట్టి గంగాతీరమని, గంగాద్వారమని, హరిద్వారమని. అక్కడికి వైష్ణవమాయతో విష్ణువు దిగడం వల్ల దానికి ఆ వైష్ణవమాయ మీద మాయాపురం అని పేరు. కాబట్టి మాయా అన్న, హరిద్వారమన్నా, గంగాద్వారమన్నా, గంగాతీరమన్నా అదే. ఈ పేర్లన్నీ ఉంటాయి మనకి పురాణాలు. అంటే వైకుంఠం నుంచి సరాసరి భూమి మీదకి మొట్టమొదట అక్కడే అడుగుపెట్టాడు విష్ణువు. హరికి ద్వారం అయ్యింది కనుక హరిద్వారం అన్నారు. కొన్ని కొన్ని పేర్లు విచిత్రమైనవి. ఎత్ర ద్వారాణి సర్వతః ద్వారకేత్యభిరుచ్యతే అంటాడు. ద్వారకానగరంలో ఎక్కడ తచ్చినా అన్ని వేపుల నుంచి వైకుంఠానికి వెళ్ళడానికి మార్గాలు ఉన్నాయి కనుక ఎత్ర ద్వారాణి సర్వతః, అన్ని వేపుల ద్వారాలు ఉండడం వల్ల ఎక్కడికి, వైకుంఠానికి, ద్వారకా అని పేరుది. కా అంటే కలిగినది, ద్వారక అంటే ద్వారములు కలిగినది. ఏ ద్వారం కలిగి ఉన్నది? అక్కడ భక్తితో కృష్ణుణ్ణి తలుచుకొని భాగవతం చదివితే అక్కడ మరణించిన వాడికి ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా వైకుంఠానికి వెళ్ళడానికి ఒక ద్వారం తెరుస్తారట. అందుకని దానికి ద్వారక అని పేరు. ఏది, ఇది కూడా అందులోనే ఉంటుంది. ద్వారకానగర మహిమలో సప్తమోక్షపురాల గురించి చెబుతూ కాశీఖండంలో అద్భుతంగా చెప్పాడు వ్యాసుడు. కాశీఖండం చాలా గొప్పదండి. ఇదే శ్లోకం మళ్ళీ యథాతథంగా ద్వారకానగర నిర్మాణం చేసినప్పుడు భాగవతం గురించి కూడా చెప్పారు. కాబట్టి ఆయా శబ్దములు ఎలా వచ్చాయో నిర్వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈయన అక్కడికి ఆ హరిద్వారం వెళ్ళాడు, గంగా తీరంలో కూర్చున్నాడు. నాకు సంస్కృతం రాదు, మంత్రం రాదు, తంత్రం రాదు, సంధ్యావందనం చేత కాదు, ఏం చెయ్యను ఇప్పుడు అనుకుని బాగా ఆలోచించి, ఏమున్నా లేకపోయినా భగవంతుడు ఉన్నాడని నమ్ముతాను అని రోజు చేతులకు నీళ్లు తీసుకుని తన మనస్సులోనే పరమాత్మ నీకు అర్ఘ్యం అనేవాడు. ఆ తర్వాత లోపల లోపల దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఇంతేం లేదు వాడికి మంత్రం, అదే మంత్రం అయిపోయింది వాడికి తెలియకుండా. ఒక్క నియమం మాత్రం పెట్టుకున్నాడు, నశ్రేయో నియమం వినా, ఏదో ఒక నియమం లేకపోతే శ్రేయస్సు ఉండదు. దేనికైనా ఒక నియమం పెట్టుకో, అన్నం దానికి ఒక టైం పెట్టుకో, నియమం పెట్టుకో, కాఫీ తాగడానికి ఒక నియమం పెట్టుకో, నిద్రపోవడానికి నియమం పెట్టుకో, అలా అన్నిటికీ ఒక నియమం పెట్టుకుంటే నియమం వల్ల జీవితం ఆనందమయం అవుతుంది. ఇలా ఆలోచించేవాడు, నేను సత్యము తప్ప అసత్యం పలకను అని భీష్మించుకున్నట్ట. ఈ రోజు నుంచి నేను ఎవరొచ్చి ఏం అడిగినా నిజం చెబుతాను, అసత్యం ఆడను. ఆ గంగా తీరంలో కూర్చుని రోజు చెట్టు కింద అక్కడ పెద్ద విశాలమైన అశ్వత్థ వృక్షం ఉంది, రావి చెట్టు, అక్కడ కూర్చుని నిజం పలికేవాడు, దేవుడు ఉన్నాడని లోపల అనుకునేవాడు. చుట్టుపక్కలున్న కిరాతకులు ఆ అడవిలో గంగా తీరంలో ఉన్నటువంటి అరణ్యంలో ఉన్నవాళ్ళు వచ్చి ఈయన్ని ఏదైనా అడిగితే ఉన్నదన్నట్టు చెప్పేవాడు. ఒక్కొక్కడికి ఎవడకు గేదె తప్పిపోయింది అనుకోండి, అయ్యగారండి గేదె ఒకటి కనపట్టలేదు, ఎలా వెళ్ళిందంటే ఇలా వెళ్ళింది అని అస్పష్టంగా చెప్పేవాడు. పెద్దగా వాక్కు లేదని చెప్పాం కదా పాపం ఆయనకి, వాళ్ళకి అర్థమయ్యేది. పైగా సైగల వల్ల కొంత చెప్పగలిగేవాడు. అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ గేదెని పట్టుకెళ్ళేవారు. క్రమంగా ఇలా ఎవరేమడిగినా సత్యమే పలకటం వల్ల ఈతడికి ఎనిమిదో ఏట నుంచి ఎనిమిదేళ్ళు నిండగానే అక్కడికి వచ్చినటువంటి వాడికి కేవలం 4 ఏళ్లలో అందరి మన్ననలు పొంది పేరు కూడా మార్చేసుకున్నాడు. అతను మార్చుకోలే, ఈతడు సత్యం తప్ప అసత్యం పలకడు కాబట్టి ఇతన్ని సత్యవ్రతుడు అందాం అన్నారట వాళ్ళు. ఉతచ్చుడు కాస్త ఏమైపోయాడు, సత్యవ్రతుడు అయిపోయాడు. ఈ అయ్యగారండి పెద్దగా చదువుకోలేదండి, పండితుడు కాదండి, స్పష్టత ఉండదండి వాక్కు, కానీ నిజం చెబుతాడండి అని అందరూ పొగిడి చివరికి సత్యవ్రతుడు అన్నారు. ఆ అన్నది కూడా ఎవరు, అక్కడ స్నానానికి వచ్చినటువంటి వేద పండితులే సత్యవ్రతుడని బిరుదిచ్చారు. చదువు ఉంటే ఏమి లేకపోతే ఏమి, ఉపాసన ఉంటే ఏమి లేకపోతే ఏమి, సత్యం కంటే ఈ ప్రపంచంలో గొప్ప ధర్మం ఏమున్నది? సత్యాన్నాస్తి పరో ధర్మ, సత్యాన్నాస్తి పరంతప. సత్యం కంటే వ్రతం లేదు. అంటే నిజం పలకడమే ఒక వ్రతం, సత్యం పలకడమే తపస్సు, సత్యమే సమస్త ప్రాణులకి ఈశ్వరుడు. ఈతడు సత్యం పొలుకుతున్నాడు గనక ఈతడే పరమాత్మ స్వరూపుడని భావించి కొంతమంది పండితులు అతనికి సత్యవ్రతుడని పేరు పెట్టారు. దాంతో చుట్టుపక్కల ఉన్న పోయేవాళ్ళందరూ సత్యవ్రత సత్యవ్రత అనేవారు. పలకలేని వాళ్ళు సత్సువ్రత అనేవారట. పాపం బోయేవాళ్ళకి సరిగ్గా మాట్లాడటం రాదు కదా, సత్సువ్రత సత్సువ్రత అనేవారట. అయినా పర్వాలేదులేండి, అతనికి మొత్తం మీద ఆ పేరు స్థిరపడింది. వాళ్ళంతా ఆయనకు ఒక ఆశ్రమం కట్టారు, రావి చెట్టు దగ్గర మంచి గుడిసె వేశారు. ఆ గుడిసెకు తలుపు కూడా పెట్టారు, లోపల జంక చర్మాలతో ఓ పరుపు వేసి పెట్టారు. రోజు ఆయన నిజం చెబుతూ గంగా తీరంలో ఇంత విభూతి పెట్టుకునేలా కూర్చుని దేవుడున్నాడు దేవుడున్నాడు అనుకుంటూ ఉంటే ఆ భావన వల్ల అందరూ ఆయనకి పోషణ కలిగించారు. కొంతమంది ఇళ్లలో అదృష్టం బాగుంటే జామకాయలు ఉన్నాయనుకోండి, జామకాయలు ఇచ్చారు. అందులో ఆయన కొంచెం జామకాయలు అంటే ఇష్టం అనుకుంటాను. మరి కొంతమంది ఏమో అదేదో అవకాడు ఏదో కాడు ఉంటాయి రకరకాల కాడులు, ఆ పళ్ళు ఇచ్చారు. కొందరు యాపిల్స్ ఇచ్చారు, కొందరు మామిడి పళ్ళు ఇచ్చారు, ద్రాక్ష పళ్ళు ఇచ్చారు, పుట్టతేని, వెదురు బియ్యం, కందిపప్పు, ఒకటేమిటి అన్నీ ఇచ్చారు. దిక్మాలు డాల్డా కొబ్బరు లేకుండా అన్నీ వేసేవారు. డాల్డా తింటే వాళ్ళు ఆయన గొంతుకు పోతుంది, అందుకని అవేం లేకుండా మంచి మంచి పదార్థాలు ఇచ్చేవారు. హాయిగా సుఖంగా భోజనం చేస్తూ రోజు గంగలో స్నానం చేయడం, కూర్చోవడం, దేవుడు ఉన్నాడు అనుకోవడం, ఆ తర్వాత వాళ్ళు పెట్టిన తినడం, ఎవరైనా అడిగితే సత్యం పలకటం, ఇంతే ఆయన జీవితం. క్రమంగా 16 ఏళ్ల వయస్సు వచ్చింది. ఒకరోజున రోజులాగే ప్రొద్దుటే లేచి గంగానదిలో కాకి ములిగినట్టు ములిగి, సంకల్పం కూడా చెప్పుకోవడం రాదు కదా, కాకిలాగా బుడుంగును ములిగి లేచాడు. అదే స్నానం ఆయనకి. నిజానికి శాస్త్ర ప్రకారంగా సంకల్పం చెప్పుకోకుండా స్నానం చేయటం వ్యర్థం అన్నారు. ఏ పని చేసినా సరే దేవతలకు సంబంధించిన కార్యక్రమాలు చేసేటప్పుడు ఏం చేయాలన్నమాట, సంకల్పం చెప్పుకోవాలి. చంచల ఆత్మకృతము సంకల్పరహితంబు అయిన జపములెల్లా హాని పొందు అని సింహాసన ద్వాత్రింశికలో కొరవి గోపరాజు అద్భుతమైన అనువాదం చేశాడు శ్లోకానికి. సింహాసన ద్వాత్రింశిక అని ఒక గొప్ప కావ్యం ఉన్నది. విక్రమార్కుడి సింహాసనానికి 32 బొమ్మలు ఉంటాయి, సాలభంజికలు. 34 బొమ్మలతో కూడిన సింహాసనాన్ని ఇంద్రుడు విక్రమార్కుడికి ఇచ్చాడు. ఆ సింహాసనం విక్రమార్కుడు శరీరం విడిచిపెట్టాక భూమిలో కప్పడిపోయింది. కప్పబడిపోయిన తర్వాత కొంతకాలానికి ఎక్కడికో భూమిలోకి దిగిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి ఒక రైతు ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునేవాడు. వాడు సరిగ్గా అడుగున సింహాసనం ఉంది, పైన ఓ మంచి కట్టుకుని మంచి మీద నిలబడి వడిసెలతో విసురుతూ పక్షులు కొట్టుకుంటూ తన పంటను కాపాడుకునేవాడు. ఇలా ఉండగా ఒకరోజున భోజ మహారాజు గారు పరివారంతో ఎక్కడికో వెడుతున్నాడు. భోజుడు అలా వెడుతూ ఉంటే ఈ మంచి మీద ఉన్నటువంటి రైతు, మహారాజా భోజ మహారాజా తమరు రండి, మా పొలంలో ఉన్నటువంటి ఆ జొన్న కొంకులు కోసుకోండి.